అయ్యింది. ఇది నా ప్రభావం కాదు, మా తండ్రి వాయుదేవుడు, ఆయనకి అగ్నికి స్నేహం, నా తండ్రి మీద ఉన్న ప్రేమతో అయినా అగ్నిదేవుడు చల్లబడి ఉండాలి కాదా. మరొకటి ఉన్నది, నేను రామకార్యం మీద వచ్చాను, రాముడి పని మీద వస్తూ ఉంటే మైనాక పర్వతమే సాయం చెయ్యాలనుకుంది. రాముడి కార్యక్రమం అంటే అటువంటిది. కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు, పంచభూతాలు సాయం చేస్తాయి, అగ్నిహోత్రుడు సాయం చేయడంలో ఆశ్చర్యమేమున్నది? పైగా అన్నిటికీ మించి ఆయనకి ఎక్కువ భక్తి సీత మీద. ఆ జగన్మాత సీత పరమ పతివ్రత, మా తల్లి, ఆవిడ అనుగ్రహం వల్ల నా తోక చల్లబడింది. సీతాదేవి అగ్నిహోత్రం లాంటిది, అగ్నిని అగ్ని కాల్చగలదా? కాబట్టి ఇదంతా సీతా పతివ్రత మహిమే. సీతా పాతివ్రత్య మహిమైనా ఉండాలి, రాముడి మహిమై ఉండాలి, మా తండ్రి మహిమై ఉండాలి, పైగా బ్రహ్మాది దేవతలు కాపలా కాస్తున్నారు. కాబట్టి ఈ తోకని, నా తోకని అగ్నిహోత్రుడు దగ్ధం చెయ్యడుగాక చెయ్యడు, ఇలా భావించాడు ఆయన. ఇప్పుడు ఉత్సాహం కలిగింది. అల్పశేషమిదం కార్యం, మరొక చిన్న పని నాకు మిగిలింది. వీళ్ళు నా తోకకి నిప్పు పెట్టారు, కాబట్టి తగిన శిక్ష వెయ్యాలి. ఎలా వెయ్యాలి ఈ శిక్ష అనుకుని వెంటనే ఏం చేశాడు, పెద్ద శరీరంతో ఉండగా శరీరాన్ని చుట్టబెట్టేశారు, తాళ్లతో కట్టారు, ఆ శరీరాన్ని కుంచింప చేసుకున్నాడు. పృషదంశక మాత్ర సన్ బభూ అద్భుత దర్శన, మళ్ళీ పిల్లంత అయిపోయాడు మహానుభావుడైన. ఆశ్చర్యకరంగా అంత పెద్ద శరీరాన్ని సంక్షేపం చేసేసాడు. అణిమ అంటారు ఈ సిద్ధిని. అణిమ అంటే చాలా అణువంత అయిపోవడం, పెద్ద శరీరాన్ని కుంచింప చేసుకుని చిన్న శరీరంగా మార్చుకోగలగడం, నిత్యం సత్యం పలకడం, ప్రాణాయామాదులు చేయడం, మంత్రోపాసనలు సరిగ్గా చేస్తే ఈ అష్టసిద్ధులు మనం పొందొచ్చు. కాకపోతే కలియుగంలో ఆ ఓపిక లేదు, ఎవడికి వాడికి ఏదో తాత్కాలికంగా వచ్చిన డబ్బులో, తాత్కాలిక సుఖాల్లో పడిపోతాడు. మహామంత్రోపాసకులు కూడా ఇవాళ చేయలేరు. మంత్ర ఉపాసన చేశాక దాన్ని స్వార్థానికి వాడలేడు, ఇదొకటి. అరుదుగా కొంతమంది ఉన్నారు సిద్ధులు ఉన్నవాళ్ళు, కానీ సిద్ధులు ఎప్పుడూ కూడా స్వీయ స్వార్థం కోసం వాడరు. అఘటనతో ఉన్న శరీరాన్ని ఘటనగా మార్చుకుని ఘటనని విఘటితం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా నేను అలాంటి మహానుభావుల్ని కొందరిని చూశాను, అందుకని చెబుతున్నా. స్వామి పరమహంస యోగానంద చరిత్రలో ఒక యోగి అద్భుత కథను రాశాడు. ఆయన మహానుభావులు కాశీక్షేత్రంలో ఇలాగ అణువులు అణువులుగా విభజింపబడి శరీరం చిన్న 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 రేణువులు అయిపోతారు, మళ్ళీ కలిసిపోతాయి. మన శరీరం అలా అవుతుంది, సందేహం లేదు. కానీ అలాంటి సాధు పురుషులు లౌకిక ప్రపంచంలో ఎక్కువ ఉండరు, స్వార్థానికి వాడకూడదని సిద్ధులు ఎప్పుడూ కూడా. అష్టసిద్ధుల మాటయందులకు అవి వట్టి భ్రమలను కట్టివేయునుగా అంటారు సాధువులు, వాడి జోలికి వెళ్ళకండి. అవి అత్యావశ్యక సమయాలలో లోకశ్రేయస్సు కోసం వాడతారు. ఇప్పుడు హనుమంతుడు అటువంటి అణిమ శక్తిని ఉపయోగించి శరీరాన్ని కుంచింపజేసుకున్నాడు. వెంటనే పైనున్న కట్లన్నీ కిందకి జారిపోయాయి అన్నమాట. సంకెళ్ళు లావుగా ఉన్నప్పుడు వేశారనుకుందాం, సన్నగా అయిపోతే శరీరం నుంచి ఇలా గాజు వచ్చినట్టు వచ్చేస్తుంది. ఈ కట్లు ఒళ్ళంతా బంధించారు కదా తాళ్ళు, ఆ తాళ్ళు బాగా శరీరం పెంచినప్పుడు చేశారు. ఇప్పుడు ఆ శరీరం సన్నబడచ్చగానే, చిన్న చేయగానే కిందకి ఇలా జారిపోయాయి అన్నమాట. మళ్ళీ విజృంభించి శరీరం పెంచాడు. ఆ పక్కనే ఒకనొక స్తంభం ఉన్నది, పరిగి తీసుకున్నాడు. దానితో ఇంతవరకు తన చుట్టూతా ఉండి కర్రలతో కొడుతున్నారు, మోచేతులతో పొడుస్తున్నారు, డొక్కల్లో కొళ్ళ పొడుస్తున్నారు కొంతమంది, వాళ్ళందరికేసి చూశాడు. ఈ పరిగితో నాలుగు బాదులు బాదాడు. ఇంకేముంది, కొబ్బరికాయ ముక్కల్ని పచ్చడి చేసినట్టుగా వాళ్ళ తలకాయలన్నీ టపటపటప పగిలిపోయి చట్నీ చేసేసాడు అనమాట. కాకపోతే మామూలు చట్నీ ఇడ్లీలోకి పనికొస్తుంది, ఇవి ఇడ్లీలోకో మినపట్లలోకో పనికిరాదు. మొత్తం తుక్కు తుక్కు కింద, మెదళ్ళ మాంసం అంతా గుజ్జుకించు కింద చల్లా చెదరుగా చిమ్మి వెయ్యబడింది. ఈ విధంగా వాళ్ళని తుక్కు కింద కొట్టి హనుమంతుడు విజృంభించి ఆకాశ మార్గంలోకి లేచిపోయాడు. పెరిగిపోతున్నది తోకకి మంట, ఆ మంటను తీసుకొచ్చాడు. వరుసగా రావణస్య గృహం, ముందుగా రావణాసురుడి ఇంటికి నిప్పెట్టాడు. ఏరా రావణ, నా తోకకి నిప్పెట్టావా, ఇహ చూసుకో అన్నాడు. ముందు రావణ గృహం, ఆ తర్వాత కుంభకర్ణస్య, కుంభకర్ణుడి ఇంటికి నిప్పెట్టాడు. ఇంద్రజిత్ భవనం తత్ర, ఆ తర్వాత ఇంద్రజిత్తు భవనం. వర్జయిత్వా విభీషణ గృహం, ఒక్క విభీషణ గృహం మాత్రం వర్జయిత్వా విడిచిపెట్టాట. విభీషణుడి మాటల వల్ల అతనిలో మంచితనం, అతనిలో ధర్మం ఉందని కనిపెట్టాడు హనుమంతుడు. ఒక్క విభీషణుడు తప్ప సత్యసంధుడు, ధర్మ శాస్త్ర ధురంధరుడు లంకానగరంలో ఆయనకి మరోవాడు కనపడలా. అందుకే వర్జయిత్వా విభీషణ గృహం అన్నారు సుందరకాండలో. ఒక్క విభీషణ గృహం మాత్రం విడిచిపెట్టాడు. ఇక తక్కిన ఇళ్ళన్నీ కూడా మహాపారసుడు, సుపారసుడు, మహోదరుడు, కుంభోదరుడు, ప్రహస్తుడు, ఇంద్రజిత్తుడు, ప్రహసుడు, భాసకర్ణుడు, నీలకర్ణుడు, యోపాక్షుడు, విరూపాక్షుడు, దుర్ధరుడు, ఇటువంటి మహావీరాధి వీరులైన రాక్షసుల గృహాలన్నీ గృహాద్గృహం ఇంటిమించి ఇంటిమించికి దూకేట, వెళ్ళి తోకతో అలా టక్కన వెలిగించడమే, అవన్నీ అంటించేశాడు. ఎక్కడైనా మంట తగ్గుతోందంటే మళ్ళీ అక్కడ నిప్పు పెట్టేవాట. ఈ విధంగా లంకా నగరం మొత్తం అంతా టప 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 వరస పెట్టి కాల్చి వేసేశాడు. లంకంతా భస్మీపటలం చేయడం మొదలుపెట్టాడు. అగ్ని జ్వాలలు పైకి లేచిపోతున్నాయి. ఇక్కడ వర్ణించారు వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా సుందరకాండలో. ఏమని, లంకానగరంలో భవనాల్లో అనేక రకాల ధాతువులు ఉన్నాయి. బంగారం, వెండి, ఇనుము, రాగి, అరకోటమయం, ఎత్తడి, ఇలాంటివెన్నో ఉన్నాయి. కంచు ఉన్నది. ఇవన్నిటికీ నిప్పు పెట్టేశాక వాటిల్లో పైగా నవరత్నాలు కూడా ఉన్నాయి. దీంతో ఏమైంది, బంగారం ఉన్న చోట ఎర్ర రంగు మంట పైకి వచ్చింది. ఒక రకమైన సువర్ణవర్ణం అన్నమాట. గన్నేరు పువ్వులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో మంట వచ్చింది. వెండి ఉన్న చోట వెండి తెల్లగా ఉంటుంది, తెల్ల మంట. రాగి ధాతువులు కాలిపోతున్న చోట ఒక రకమైన ఎరుపు రంగు అరుణవర్ణం వచ్చింది. కొన్ని చోట్ల బూడిద రంగులు, ఇక నవరత్నాలు. ఇంద్ర నీలముడులు కాలిపోతుంటే నీలపు మంట వస్తుందన్నమాట. గ్యాస్ స్టవ్ వెలిగిస్తే ఎలా నీలం వస్తుంది, ఇంద్ర నీలముడులు కాలిపోతే అలాంటి నీలపు రంగులు వచ్చాయట. అగ్నిహోత్రుడికి సప్తార్చి అని పేరు. ఎందుకని అంటే ఏడు రకాల జ్వాలలు ఉంటాయట ఆయనకి, మొత్తం ఏడు రంగులతో వెలుగుతాడు ఆయన. అందుకే సప్తార్చి అన్నారు ఆయన్ని. ఆ ఏడు రంగులు ఇక్కడ కనపడుతున్నాయి. ఇంద్రధనుస్సులో ఏడు వర్ణాలు ఉన్నాయే, ఆ వర్ణములన్నీ అగ్నిహోత్రుడిలో కూడా ఉన్నాయి. ఆ రంగులన్నీ నీలంగా, ఎర్రగా, బూడిద రంగులో, ఈ రకమైన రంగులలో ధగ 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 లంకానగరం అంతా వెలిగిపోతుంది. ఏ ధాతువులు ఎక్కడ కాలిపోతున్నాయో తెలియదు, కరిగిపోయి కిందకు వచ్చేస్తున్నాయి ఇట ధాతువులన్నీ కూడా. అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల పైకి లేస్తున్నాయి, కొన్ని చోట్ల పక్కకు పెడుతున్నాయి, కొన్ని చోట్ల చిటపట శబ్దాలు చేస్తున్నాయి. విస్ఫులింగములు అంటే ఇంతంత నిప్పురవులు పైకి వస్తున్నాయి. అభ్రంకష ధూమాయిత విభ్రాంత మహాస్ఫులింగ విసరోగ్ర శిఖాదభ్రష్ట దగ్ధలోకాదభ్రం వై వచ్చే చూడు అని మొల్ల కూడా రాస్తుంది. ఆకాశమంతెత్తు మంటలు లేచిపోతూ ఉంటే ఇంతంత నిప్పురవలు పెటిల్ పెటిల్ అని పగిలి అందులోంచి లేచిపోతున్నాయట. కర్రలు లేచిపోతున్నాయి. ఇళ్లకున్న తలుపులు పైకి లేచిపోతున్నాయి. లోపలున్న సమస్తమైన వస్తువులు అద్దాలు పగిలిపోయాయి. కొన్ని చోట్ల బీరువాలు కాలిపోతున్నాయి, మరో చోట బట్టలు కాలిపోతున్నాయి, మరో చోట అందులో ఉన్న రాక్షసులు, ముసలాళ్ళు, ముక్కాళ్ళు, పడుచువాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలనే తేడా లేకుండా కాలి చచ్చిపోతున్నారు కొంతమంది. మరి కొంతమంది బయటకు వచ్చేసి అయ్యో అని లోపల కాలిపోతున్న వాళ్ళని చూచి హాతాత హా పుత్రక కాంతమిత్ర దిగ్జీవితం పౌరుషం అనర్థకం, అయ్యో తండ్రి చచ్చావా అని ఒకడు ఏడుస్తున్నాడు, అయ్యో పెళ్ళామా పోయావా అని ఒకడు ఏడుస్తున్నాడు. ఏమండో అని ఏడుస్తుంది ఒక ఆవిడ. పిల్లల కోసం ఏడుస్తున్నారు కొంతమంది. అయ్యో మా జీవితమే దండగైపోయింది, మా ఐశ్వర్యం ఇంకెందుకని ఏడుస్తున్నారు కొంతమంది. వీడెవడో వానరుడు కాదు, లేక రామదూత కాదు, ప్రపంచ ప్రళయకాలంలో లోకాలని తగలబెట్టే మహాభయంకరమైన మృత్యుదేవత అయిన అయి ఉండాలి, ప్రళయాగ్ని అయి ఉండాలి, యమధర్మరాజు అయి ఉండాలి. రావణాసురుడి పాపం ఈ రూపంలో వచ్చింది, మనల్ని కాల్చేస్తోంది. వీడు మృత్యువు తప్ప మరొకడు కారని కొంతమంది ఏడుస్తున్నారు. కాలిపోయి సగం శరీరాలతో బయటపడ్డారు కొంతమంది. కఠినమైన హృదయంతో హనుమంతుడు రవ్వంత కూడా కరగట్లా. ఎందుకని, ఎన్ని పాపాలు చేశారా మీరు, ఎంతమంది స్త్రీలను చెరపట్టారు, ఎంతమంది చంటి గుడ్లను చంపారు, ఎంతమంది మహాత్ముల్ని చంపారు మీరు, బ్రాహ్మణోత్తముల్ని, ఋషుల్ని, ఒక్కళ్ళని ఏనాడైనా దయ చూపించారా, నవిలి మింగేశారు. పరమ పాపాత్ముడైన రావణ దూతలు మీరు, రావణుని అనుచరులు మీరు, వాడి పాపపు కూడు తిన్నారు, వాడితో కలిసి పాపాలు చేశారు, హింసతో బతికారు, ఈ పాపం ఇప్పుడు అనుభవించండి అని నిర్దాక్షిణ్యంగా నిప్పు పెట్టేశాడు వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు దీన్ని బట్టే శాస్త్రం చెబుతున్నది, ఒక పాపాత్ముడిని ఆశ్రయించుకుంటే వాడి పాపపు తిండి తింటే ఎప్పుడైనా మనకు కూడా ఆ పాపంలో భాగం ఉంటుంది కనుక ఇలా దుర్మరణం తప్పదన్నారు. నీచాశ్రయాహన శోభంతే, నీచుల్ని ఆశ్రయించుకున్న వాడు ఎప్పుడూ శోభ పొందడు, సుఖం పొందడు, వాడికి కష్టం తప్పదుగాక తప్పదు అన్నారు. నవ్వుతూ ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసి డబ్బు సంపాదించేటప్పుడు బాగానే ఉంటుందిట దోచుకుని బాగా, కానీ ఈ పాపాలన్నీ అనుభవించినప్పుడు తెలుస్తుంది. మీరు చూడండి ఎక్కడైనా సరే, ఇందులో హనుమంతుడు చెప్పిందంతా నూటికి నూరు పళ్ళు నిజం. కోట్లు కోట్లు వేల కోట్లు సంపాదించిన వాడు ఎవడన్నా చివరికి చచ్చాక వాడి శవంలో ఒక్క ఎముక ముక్క దొరుకుతుందా? దొరకదు. దుర్మరణమే తప్పదన్నారు ఎవరికైనా సరే. అందుకే అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి డబ్బు, ఏమిటి పెచ్చ, ఎంతకాలం సుఖంగా ఉంటావు, ఎంతకాలం బతుకుతావు, ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రం నువ్వు సుఖంగా ఉంటావు? ఇదే రావణాసురుడి చరిత్ర మనకి చెబుతున్నది. ప్రపంచమంతా దోచుకున్నాడు వాడు, అందరినీ చావుగొట్టాడు, ఎంతమంది స్త్రీల మాన ప్రాణాలు హరించాడు, మరెంతమంది వీరుల్ని చంపాడు, ఎక్కడెక్కడ బంగారం ఉన్నా, ఎక్కడెక్కడ నవరత్నాలు ఉన్నా అవన్నీ తీసుకొచ్చాడు, కొట్టుకొచ్చి లంకానగర్లో పెట్టాడు, చివరికి కాలింది, చివరికి వాడు దుర్మరణం పాలయ్యాడు. ఒక్క రూపాయి వాడు కూడా వచ్చిందా? వాడి ధర్మం తప్ప అధర్మం ఎప్పుడూ కూడా వాడిని కాపాడదు, కాక కాపాడదు. అందుకే ఏదో కొంతవరకు బతకడానికి అవసరం ప్రతి వ్యక్తికి. అక్కడ ఇక్కడ 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 అని అందరినీ చావగొట్టి సంపాదించిన ధనం చివరికి తనకి అపమృత్యువుని తప్ప సుఖం ఇవ్వదుగాక ఇవ్వదు అన్నారు. ఇవాళ లంకానగరం అలా కాలిపోతూ ఉంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారట, బాల్యంతరాళ్ళు కాలిపోతున్నారు, బాల్యంతరాళ్ళ దగ్గర ఉన్న పొదుగులు పాలు తాగుతున్న శిశువులు కూడా కాలిపోయారు. ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, ఈ వానరుడెవడు వీడు, భూతం ఇది, మహాభూతం ఇది, ఇది మహాభయంకర వైష్ణవ తేజస్సిది, అచింత్యం అప్రమేయం అతర్క్యం అయిన వైష్ణవ తేజస్సే ఈ రూపంలో వస్తుందేమో అని ఏడ్చారట వాళ్ళు. ఇది వైష్ణవ తేజస్సు, ఏదో చేశాడు వాడు మహాపాపం, ఆ పాపం ఈ రూపంలో వస్తుంది. లేదా రుద్రుడు, ప్రళయకాల రుద్రుడు ఇక్కడికి వచ్చాడు, ఈ లంకానగరాన్ని తగలబెట్టేస్తున్నాడని గొల్లును గోల పెట్టేస్తున్నారట. ఏ వేపు చూచినా ఆర్తనాదాలే, ఏ వేపు చూచినా భయంకర శబ్దాలే. హనుమంతుడు తృప్తిగా ఆకాశం మీద నిలబడ్డాడు, నడుం మీద చేతులు వేసుకుని టీవీగా నిలబడ్డాడు. లంకానగరంలో తగలబడని స్థలం అంటూ లేదు, కసిగా తగలబెట్టేశాను, రాముడికి రామపత్నికి అపచారం చేస్తాడా వీడు అని ఆ తర్వాత చక్కగా వెళ్ళి ఈ తోకను తీసుకెళ్ళి సముద్ర జలాల్లో చల్లార్చుకున్నట్ట. ఇదే రామబాణంతో తనని పోల్చుకోవడంలో అంతరార్థం. మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, హనుమంతుడు తనని తాను ఏమన్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరస్యసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రుడు విడిచిపెట్టిన బాణం, ధనుస్సుకి ఎక్కుపెట్టి విడిచిన బాణం ఎలా విడుతుందో అలా వెడతాను లంకకి అని చెప్పాడు. అలాగే వచ్చాడు, రామబాణంలాగే దారిలో ఎక్కడ ఆగల సీతాదేవిని చూశాడు. ఆ తర్వాత రామబాణం ఏం చేస్తున్నావు, శత్రు సంహారం చేశాక సముద్ర స్నానం చేసి సముద్రంలో తనను తాను ప్రక్షాళన చేసుకుని రాముడు అమ్ముల పొదిలో చేరుతుంది. ఇప్పుడు హనుమంతుడు కూడా తోకని సముద్ర జలాలలో చల్లార్చుకోవడం ద్వారా అచ్చం రామబాణంలాగా తయారయ్యాడు. ఆ చల్లార్చుకున్న తర్వాత ఒక్క క్షణకాలం ఆయన తీవ్రమైన వేదనకి గురయ్యాడు. భయం పట్టుకుంది, ఎంత పొరపాటు చేసేసాను, మొత్తం లంకంతా తగలబెట్టేశాను, లంకానగరంలో తగలబడని స్థలం అంటూ కనిపించడం లేదు, ఇప్పుడు ఈ లంకలో పడి కొంపదీసి సీత కూడా కాలిపోయిందా? ఇక్కడ ఆయనకి వేదన మొదలైంది. ఇక మళ్ళీ అందుకే క్రోధాన్ని జయించాలన్నారు. క్రుద్ధోహన్యాద్గురూనపి, క్రోధం ఉన్నవాడు ఏ పనైనా చేస్తాడు. క్రుద్ధో హన్యాత్ గురూనపి అన్నాడు హనుమంతుడు ఇక్కడ సుందరకాండలో. అంటే గురువులను కూడా చంపుతాడు. గురువు అంటే తండ్రి అని కూడా అర్థం. కన్న తండ్రిని చంపిన వాళ్ళు లేరు. ఏమంటే గురువు అంటే మేము తండ్రి అని వినలేదని అనుకోకర్లా, మనకి కాస్త కావ్యాలతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. గురుని గుణము రోజ గిరులు గాంచిన గాంచు గాకని మనము గాంచనేలా అని రామరాజు భూషణుడు వస్తురిత్తులో రాయలా, అలాగే భారతంలో చాలా పర్యాయాలు వాడలా. అంచేత గురుశబ్దమునకు కన్న తండ్రి అని కూడా అర్థం. తండ్రిని కూడా చంపుతాడు కోపించినవాడు. సరే గురుశబ్దానికి ఎలాగో, తనకి జ్ఞానాన్ని ఉపదేశించిన మంత్రోపదేశం చేసినటువంటి వాడు ఆ గురువు ఆచార్యుడు ఎలాగో. మహాత్ములైన గురువుల్ని కూడా అగ్రహావేశాలకు లోనై చంపిన వాళ్ళందరూ ఉన్నారు. దుర్యోధనుడు అలాగే నోటికొచ్చినట్టు ఎన్నోసార్లు ద్రోణాచార్యుని తిట్టాడు, ఎందుకంటే అది క్రోధం గనక. అందుకే అన్నిటికంటే మహాపాపం కోపం వల్ల వస్తుంది, కోపం పరమపాపము అన్నారు. పాము అప్పుడప్పుడు కుబుసం విడిచినట్టుగా జ్ఞాని కోపము అనే కుబుసాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినవాడు బుద్ధిమంతుడు జ్ఞాని. నిరంతరం కోపానికి లోనయ్యేవాడు ఆరోగ్యం పాడు చేసుకుంటాడు, సబంధువులను చంపుకుంటాడు, తాను భ్రష్టుడవుతాడు, చివరికి నరకం పాలవుతాడు. అందువల్ల అనుక్షణం కోపాన్ని జయించాలి. క్రోధమ తపము జర్రచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమా సకలం బునకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్వికి తల్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. అష్టసిద్ధులు సాధించిన వాడు కూడా కోపం వల్ల వాటిని దూరం చేసుకుంటాడు. అన్ని అవలక్షణాలకి మూలం కోపమే. ఎంత గొప్పవాడైనా సర్వనాశనం చేసేది కోపం. అందువల్ల జ్ఞానులు తపస్సులు కోపం చెందరు. ఛీ, అటువంటి కోపానికి ఎందుకు గురయ్యాను? చదువుకున్నవాణ్ణి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాణ్ణి, అటువంటి వాణ్ణి కూడా ఇలాగా క్రోధావేశాలకు లోనయ్యాని? రావణుడేదో తోపక్కకి నిప్పు పెట్టినంత మాత్రం చేత లంకానగరం మొత్తం తగలబెట్టేయడమేనా? ఇప్పుడు లంకంతా కాలిపోతే అందులో సీత కూడా కాలిపోయి ఉంటుంది కదా. సీత కాలిపోయాక ఇక నేను ఈ లంకానగరానికి వచ్చి లాభమేమున్నది? అనేక సంవత్సరాలుగా మేం చేస్తున్న మా తపశ్శక్తి అంతా పాడైపోయింది. సుగ్రీవుడు సత్యసంధుడు అనిపించుకునే అవకాశం పోయింది. ఏ సీత కోసం రేయింబవళ్ళు రామచంద్రుడు దుఃఖిస్తున్నాడో, ఏ సీత కోసం మాలాంటి వానరులం అన్ని దిక్కులకి బయలుదేరామో, ఏ సీతా నిమిత్తంగా పరమ పరాక్రమవంతుడైన వాలి రాముడి బాణంతో నేల కూలిపోయాడో, ఏ సీత లేకపోతే లంకానగరానికి అసలు నేను రావలసిన అవసరం ఉండదో, ఏ సీత లేకపోతే సుగ్రీవుడికి ఈ జీవితంలో వానర సామ్రాజ్యం రాదు, అటువంటి వానర సామ్రాజ్యం సీతా నిమిత్తం వల్ల కదా వచ్చింది, అటువంటి సీతని వాళ్ళు కోల్పోయాక ఇక మా కార్యక్రమాలన్నీ వ్యర్థమైపోయినట్టే. ఇప్పుడు నేనేం చెయ్యను? సీత కాలిపోయింది, నేను తొందరపాటుతో లంకానగరాన్ని తగలబెట్టాను, సీతని తగలబెట్టాను, సీత తగలడిపోయిందని రామచంద్రుడికి ఏ ముఖం పెట్టుకుని చెప్పను, సుగ్రీవుడికి ఏమని చెప్పను? ఈ వార్త తెలిస్తే రాముడు బతుకుతాడా? రాముడు ఆ క్షణమే దుఃఖానికి గురైపోయి ప్రాణం విడిచిపెట్టేస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు ఉంటాడా? లక్ష్మణుడు మరణిస్తాడు. లక్ష్మణుడు మరణిస్తే ఈ వార్త తెలిసిన భరత శత్రుఘ్నులు ఉంటారా? మొత్తం అయోధ్యానగర వాసులంతా ఆత్మహత్య చేసుకుంటారు. సత్యసంధుడు కృతజ్ఞత కలిగిన సుగ్రీవుడు కూడా తట్టుకోలేక ఆయన మరణిస్తాడు. ఆయనతో పాటు తార రుమ అందరూ ప్రాణాలు విడిచిపెడతారు. చివరికి వానరులు అందరం చచ్చిపోతాం. నర వానర జాతుల పతనానికి నాశనానికి నేను మూలకారకుండా అవుతున్నాను. నా ఒక్క కోపం వల్ల ఎంత ప్రమాదం వచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యను? ఛీ, సముద్రంలో దూకనా లేదా ప్రాణత్యాగం చేసేనా? చేస్తే మాత్రం సీత తిరిగి వస్తుందా? ఇలా పాపం చాలా దుఃఖించేశాడు ఆయన. ఏ వ్యక్తి అయినా అందుకే తొందరపాటుతో ఏ పని చెయ్యరాదు. క్రోధాన్ని విడిచిపెట్టాలి. శాంతమే అన్నిటికీ మూలం. శాంతం వల్ల వచ్చే లాభం ఇంక దేనివల్ల రాదు. అందుకే క్రోధం వల్ల పౌరుషం వల్ల తగాద వస్తుందనుకుంటే మౌనంగా ఉండాలని చెప్పారు మన పెద్దలు. మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. కష్టపడి పనిచేసేవాడికి దుర్భిక్షం ఉండదు, కరువు ఉండదు, డబ్బు లేకపోవటం ఉండదు. శ్రమించాలి. ఇవాళ కాకపోతే రేపైనా సరే శ్రమ పడేవాడికి సంపద వస్తుంది. జపం చేసేవాడికి పాపం ఉండదు. అలాగే మౌనేన కలహో నాస్తి, మౌనంగా ఉంటే కలహం రాదు. వాడు ఏమన్నా మాట్లాడుకోరుకో, ఎందుకు కలహం వస్తుంది? వాడు సొంట అంటే నువ్వు 10 సార్లు సొంట అంటే ఇంకా అక్కడ ఉంటే పెంట అవుతుంది, చివరికి అదే తంటా తెచ్చి పెడుతుంది. కాబట్టి మౌనంగా ఉంటే కలహం రాదు, మెలకుగా ఉంటే భయం ఉండదు. అది విడిచిపెట్టి క్షణికావేశానికి గురయ్యా, ఆ ఆవేశం అనర్థాన్ని తెచ్చిపెట్టింది, మొత్తం ప్రపంచ ప్రళయం తెచ్చిపెడుతోంది అని పాప ఆయన దుఃఖిస్తూ ఉంటే, శుభశకునమవుతూ కుడికాలు కుడి చెయ్యి కుడి కన్ను అదిరేయట. మగవాళ్ళకి కుడి, ఆడవాళ్ళకి ఎడమ అదిరితే శుభమన్నారు. వీరికి కుడి చెయ్యి అదిరింది, కుడి కన్ను అదిరింది, కుడి భుజంతో పాటుగా కుడి కాలు కూడా అదిరింది, ఇంకా శుభం అవుతుంది అనుకున్నాడు. ఇంతలో ఆ సమయంలో ఆకాశంలో కొందరు చారణులు ఉన్నారు. వాళ్ళు ఇలా అన్నారట, ఏమని, అహో మహత్కార్యమిదం కృతం, హనుమంతుని చేత చాలా గొప్ప పని చెయ్యబడింది. లంకానగరం అంతా హనుమంతుడు తగలబెట్టాడు, లంకంతా కాలింది, కానీ విభీషణ గృహము, సీతాదేవి ఉన్న అశోక వృక్షము, ఆ శింసుప వృక్షము, ఈ రెండు మాత్రం తగలబడలా, సీత ఉన్న ప్రదేశం ఏమాత్రం భ్రష్టం కాలేదు, కాలలేదు, తగలబడలేదు, సీతాదేవి హాయిగా ఉంది అన్నారట వాళ్ళు. అమ్మయ్య మహానుభావులారా, నా నెత్తి మీద పాలు పోశారు నాయన, సీతాదేవి ఎక్కడ దగ్ధమైపోయిందో అని బెంగ పెట్టుకున్న సమయంలో సీతకి ఏమీ కాలేదన్నారు సంతోషం. అయినా సీతని అగ్నిహోత్రుడు తగలబెట్టగలడా? ఎందుకని, సీతే అగ్నిహోత్రం వంటిది, అగ్నిని అగ్ని తగలబెట్టగలదా? అగ్నిని అగ్ని కాల్చదు. సీత తన పాతివ్రత్య మహిమతో అగ్నిలాగా తయారయ్యింది, శుచి ఆమె, ఆ శుచిని ఈ శుచి కాల్చలేదు. తన పతివ్రత మహిమతో తనను తాను కాపాడుకోగలదు, లంకానగరాన్ని భస్మం చేయగలదు. అసలు ఇంకొక మాట, వానరుణ్ణి నా తోకనే అగ్నిహోత్రుడు దగ్ధం చెయ్యలేదు, కాల్చలేదు. నా తోకనే కాల్చని అగ్ని సీతాదేవి జోలికి వెళ్ళగలడా? రామచంద్రుడి మహిమ వల్ల నాకు నిరంతరం శుభాలే జరుగుతున్నాయి, అనర్థాలు జరగడంలా. సీతా మహిమ, రాముడి ప్రభావం, ఈ రెండూ ఉన్నంత వరకు నాకే ఏమవడం లేదంటే ఇక సీతకేమవుతుంది? అయినా మరొక్కసారి సీతని కళ్ళారా చూద్దాం. కళ్ళతో చూసింది నిజం, చెవులతో విన్నదంతా నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందువల్ల ఎప్పుడూ కూడా జ్ఞాని ప్రత్యక్ష ప్రమాణంగా నిర్ణయించుకోవాలట, చూసి నిర్ధారించుకోవాలి. వెంటనే పరిగెత్తుకుంటూ మరొక్కసారి అశోకవనానికి వెళ్ళాడు ఆయన. అక్కడ ఎదురుగుండా సీతను చూచాడు, రెండు చేతులు జోడించి వవంద నమస్కారం చేశాడు. అమ్మా జగన్మాత, నా పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల మళ్ళీ నిన్ను చూడగలిగాను, ఈ కళ్ళతో చూస్తానా లేదా అని రవ్వంత భీతిల్లిన మాట నిజమే, కానీ సుకృత పరిపాకం వల్ల నిన్ను చూశాను, నీ క్షేమం రాముడికి చెబుతాను, ఇక వెళ్ళి రానా సెలవు అంటే నాయన తొందరగా రాముడిని వెంట పెట్టుకురా అని సీత మళ్ళీ ఇంకొకసారి నచ్చ చెప్పింది. ఈయన బయలుదేరాడు. అక్కడ అరిష్టము అని ఒక పర్వతం ఉంది లంకానగరంలో, సముద్ర తీరంలో. లంక అంటే సామాన్యమైంది, అదొక అద్భుతమైన ద్వీపం, బ్రహ్మాండమైన నగరాలతో కూడినది, అనేక అనేక భవనాలతో ఉన్నది, ఏ వైపు చూసినా ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు. అందులో అరిష్టం అంటారు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం చాలా విశాలంగా ఉన్నది, అనేక అనేక వృక్షాలతో ఉంది. సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కొటజాన్ కేతకానపి ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ కరదారాంశ్చ కోవిదాన్ అసనాన్ కోవిదారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్. ఒకటి కాదు, సరళ వృక్షాలున్నాయి, దేవదారు వృక్షాలున్నాయి, పనస వృక్షాలున్నాయి, ఖర్జూర వృక్షాలున్నాయి, నారికేళాలున్నాయి, రసాల వృక్షాలంటే తీయ మామిడి చెట్లున్నాయి. రసాల తమాల తాళ నీపార్జున లోధ్రతిందు కనవామల కీపన సామ్రపాటలీ సజ్జ కురంబ రుంబ గురు చందన చందన నింబ కేతకీ భూర్జ కపిత్త పూర్ణ ముఖ భూరుహాలన్నీ అక్కడే కనపడుతున్నాయి. ఆ చెట్ల మధ్యలో కొన్నేమో చీకటి చెట్లు అంటారు, తమాల వృక్షాలు. ఆ కిందంతా కూడా కటిక చీకటి ఏముండదు, పొట్టిగా ఉంటాయి, గుజ్జుగా గుబురుగా. బృందావనం వెళితే అక్కడ తెలుస్తుంది మనకు, అన్నీ తమాల వృక్షాలే. ఆ తమాల వృక్షాల్లాగే స్వామివారు కృష్ణుడు కూడా నీలంగా ఉన్నాడని వర్ణిస్తారు. ఆ పొదల్లో రాధామాధవులు విహరిస్తూ ఉంటారు. అదిగో అలాంటి తమాల వృక్షాలు ఉన్నాయట అక్కడ. తాళ వృక్షాలు అంటే తాడి చెట్లు ఉన్నాయి, నీప కడిమి చెట్లు ఉన్నాయి, అర్జున వృక్షాలు మద్ది చెట్లు ఉన్నాయి, ఇలా రకరకాల వృక్షాలన్నీ ఉన్నాయి. వాటి మధ్యలో హనుమంతుడు విపరీతంగా శరీరం పెంచి ఆబోతులో విహరించాడనమాట. ఆయన ఓ మంచి మదించినటువంటి పొంగవంలాగా ఆబోతులో అటు ఇటు తిరిగాడు. సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిల కల్పేషు విచచార యథాసుఖాన్. అక్కడ వైడూర్యవర్ణంలో వైడూర్యములు అని పేరు కలిగిన రత్నాలు ఉన్నాయే, ఆ రత్నములు ఏ రంగులో ఉంటాయో అలా ఉన్నాయట పచ్చిక వయళ్ళు. ఆ శాద్దలాలలో పచ్చిక వేళ్లలో కాసేపు వివరించాడు తన బలాన్ని మళ్ళీ ఒకసారి పరీక్షించుకోవడానికి. అటు ఇటు స్వేచ్ఛగా తిరిగాడు. సముదగ్ర శిరోగ్రీవో తల ఇలా పైకెత్తాడనమాట ఒక్కసారి, ఆబోతు ఉండి మెడ పైకి ఇలా సాస్తుందే అలా సాచాడు. అందుకే గవాంపతిరివాబభౌ, గవాంపతి అంటే ఆబోతు, గవాం అంటే ఆవులు, వాటికి పతి అంటే భర్త, ఆబోతు అని అర్థం అనమాట. ఓ మంచి ఆబోతులాగా నిక్కి మెడల పైకి చూశాడు. అటు ఇటు తిరిగాడు, కాళ్ళతో ఒక్కసారి పర్వతాన్ని కదిపాడు, చూశాడు మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఎంతో పూర్వం కంటే ఈసారి బాగా ఉత్సాహం, ఎందుకని సీతాన్వేషణ చేశాడు గనక. ఏ పని అవ్వకపోతే ఏడుస్తూ వచ్చేవాడు ఆయన. అలాగాదే ఇప్పుడు సీతాదేవిని చూచాననే సంతృప్తితో ఉన్నాడు, మాట్లాడాడు. ఆమె ఇచ్చినటువంటి రామనామాంకితమైన ఒకనొక దివ్య ముద్రిక, రాముడిచ్చిన ముద్రికను ఆవిడికిచ్చాడు, ఆవిడిచ్చిన చూడామణిని పుచ్చుకొస్తున్నాడు రాముడికి ఆనవాలుగా. అందువల్ల మనశ్శాంతిగా వస్తున్నాడేమో. ఒక్కసారి పెద్ద గర్జన చేసేట ఆయన, మేఘంలాగా హుమ్ అన్నాడు, రివ్వున ఆకాశానికి ఎగిరాడు ఒక్క తన్ను తన్ని పర్వతాన్ని. చెప్పారు 8 మైళ్ళు పొడవు, 8 మైళ్ళు వెడల్పు ఉన్న పర్వతమంతా మొత్తం భూమితో సమానమైపోయిందిట. ధరణ్యాం సముపాత, మొత్తం భూమిలోకి దిగిపోయింది, నేలతో సమానమైపోయింది అంతే. ఒక్కసారి అంతలా భూమిలోకి దిగిపోయింది అనమాట. 8 మైళ్ళు పర్వతాన్ని ఆయన తొక్కితే కిందకి దిగిపోయిందంటే ఎంత బలంతో ఎగిరాడో చూడండి. ఆయన నేలమట్టం అయిపోయింది కొండ. ఇంతో పూర్వం కొండ ఉండేదిట అని చెప్పుకోవడం తప్ప లేదు. ఇప్పుడు ప్రస్తుతం బురదలోకి దిగిపోయిన తాటిపండులో దిగిపోయింది అనమాట అది. రివ్వున పైకి ఎగిశాడు ఆయన. ఆపై 2 చేతులు జోడించి ఎగరడం మొదలుపెట్టాడు. ముందుకిలాగ ఒక్కొక్కప్పుడు మేఘాలలోంచి బయటకు వస్తున్నాడు, ఒక్కొక్కప్పుడు మేఘాలు కమ్మేస్తున్నాయి. విమానంలాగా దృశ్యాదృశ్యుడై విడుతున్నాడు. మేఘాలు గర్జిస్తున్నట్టుగా తానే హుమ్ అంటున్నాడు, హుంకారం చేస్తున్నాడు. ఈలోపు ఆవలి ఒడ్డున మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉన్నారుగా వానరులంతా, అంగదుడు మొదలైన వాళ్ళు. హనుమంతుడు వెళ్ళాడా, వెళ్లకుండా ఎందుకు ఉంటాడని ఒకడు, వెళ్ళే ఉంటాడని ఒకడు, లేదు లేదు దారిలో ఆగిపోయాడేమో అని కొందరు, ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఆలస్యం అయ్యేసరికి వెళ్ళే ఉంటాడు, చూసే ఉంటాడు, తప్పక మనకు శుభవార్త వస్తుంది అంటున్నాడు జాంబవంతుడు. ఇంతలో మేఘాలలో నుంచి గర్జన వినబడింది. వెంటనే అన్నట్ట జాంబవంతుడు, వృద్ధుడు తెలివైనవాడు గనక, ఈ నాదం హనుమంతుని సింహనాదం. నేను చెబుతున్నాను, హనుమంతుడు కృతకృత్యుడయ్యాడు. కృతకృత్య సర్వథా, ఎలా అయినా సరే ఆయన కృతకృత్యుడు. ఒకవేళ హనుమంతుడే సీతని చూసి ఉండకపోతే నాద ఏవం, ఈ నాదం ఉందే ఇప్పుడు ఆయన చేస్తున్న హుంకారం, ఆ గర్జన ఇలా ఉండదు. హనుమంతుడి నాదం ఇలా ఉండదు. ఇది సంతోషంతో సీతాదేవిని చూచానని ఆనందంతో అరుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ ఘోష ఇది. ఇది సంతోష ఘోష, విలాపం కాదు. ఇది సందేహం లేదు, సీతని చూశాడు, కృతకృత్యుడయ్యాడని జాంబవంతుడు చెప్పగానే అందరూ ఆనందపడిపోయారట. క్ష్వేళంత్యన్యే నదంత్యన్యే గర్జంత్యన్యే. ఆ కోతుల్లో కొంతమంది పెడబొబ్బలు సింహం బొబ్బరింతల్లాగా పెట్టారు, హుమ్ అన్నారు, ఆనందంతో పాటలు పాడారు. కొంతమంది కిలకిలారావాలు చేశారు, తోకతో ఢామ్మని నేల మీద కొట్టారు. రివ్వున పైకి ఎగిరిపోయారు. హనుమంతుడు దూరంగా కనపడుతున్నాడు మేఘాల్లోంచి వారికి. అందుకని ఎగరగలిగిన వాళ్ళంతా ఆయనకి ఎదురుగుండా వెళ్ళిపోయారు. వాళ్ళకు కొంతమందితో కరచాలనం చేశాడు, కొంతమందికి చెయ్యి ఊపాడు, తోకు ఊపాడు హనుమంతుడు కూడా. వాళ్ళు కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. ఆ దగ్గర గంట రాగానే దృష్టా సీత, చూడబడింది సీత, చూశాను సీతను అన్నాడు ముందు ఆయన. సీతని సీతని అంటే యువతల వాళ్ళు గుండె ఆగిపోయేటట్టున్నారు. అందుకని సీతని చూశాను, చూశాను సీతని, ముందు చూశాననే క్రియాపదంతో మొదలెట్టాడు. దృష్ట అంటే చూడబడినది. ఎవరు చూడబడినది? సీత. ఒక్కసారి హనుమంతుడు చూచానని చెప్పడంతో వాళ్ళు ఆనందపడిపోయారు. భుజాస్ఫాలనాలు చేసుకున్నారు, తోకలతో నేల కొట్టారు, ఎగిరారు, గంతులేశారు, చేతులు అప్పడించారు. ఆయనకు ఆ రోజుల్లో షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. ఆ తర్వాత అందరూ కలిసి ఢామ్మని ఆ కొండ మీదకి దిగారు. ఆ కొండంతా ఒక క్షణకాలం గజగజ ఊగిపోయింది. వీళ్ళంతా ఢామ్మని దిగడంతో రైలు వెడుతూ ఉంటే రైలు పక్కన ఇళ్ళే కదిలిపోతున్నాయి. హనుమంతుడు వంటి వాడు కొండ మీదకు వాలితే ఆయనతో పాటు తక్కిన వానరులు కూడా దిగితే కొండ కదిలిపోవడంలో ఆశ్చర్యం ఉంది. కొండ విరిగి కొన్ని చర్యలు రాళ్ళు దబదబదబ కిందకు తొలిపోయాట దెబ్బతోటి. ఆనందంతో అంతా కూర్చున్నారు. ఉపాయనాన్ని చాదాయ, కానుకలు పట్టుకొచ్చారట హనుమంతుని దగ్గరికి. కందమూల ఫలాన్ని చా, కందమూల ఫలాలు పట్టుకొచ్చారన్నమాట. ఇదిగో ఈ దుంపలు తిను, తీయగా ఉన్నాయి, ఈ మామిడి పళ్ళు తిను, ఈ ఫలాలన్నీ తిను, మంచినీళ్ళు తాగు అని ఉత్సాహంతో హనుమంతుడు సీతాదేవిని చూసి వచ్చిన ఆనందాన్ని పురస్కరించుకుని వాళ్ళు కానుకలు ఇచ్చారు. మంచిగా పని చేసుకొచ్చిన వాడికి ఏదో ఒకటి ఇవ్వాలిగా, మరి బోనస్ ఇవ్వకపోతే అది అన్యాయం కనుక. ఇలా అన్నీ ఇచ్చాక వాళ్ళందరితోటి సంతోషంగా మధ్యలో కూర్చున్నాడు. అప్పుడు అంగదాదులు అడిగారు, ఎలా ఉంది సీత, ఎక్కడ చూశావని. అప్పుడు చెప్పాడు ఆయన, మీరందరూ చూశారు కదా ఆకాశంలోకి ఎగరడం, ఎగిరాను నేను, మహావేగంగా బయలుదేరాను. ఈ 58వ సర్గాన్ని ఉంటుంది సుందరకాండలో, పెద్ద సర్గంలో మొదటి సర్గ చాలా పెద్దది, 200 పైచిలుకు శ్లోకాలతో. ఈ 58 కూడా దాదాపు 181 శ్లోకాలతో ఉంటుంది ఇంచుమించుగా. ఇది కూడా పెద్దది. ఎందుకనంటే ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పేశాడు ఆయన ఇందులో. మీరందరూ చూస్తూ ఉండగా ఆకాశంలో ఎగిరాను. మైనాకమనే పర్వతాన్ని సముద్రుడు ప్రేరేపిస్తే అతను విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు నా వక్షస్థలంతో ఢీకొట్టే ఉరస పాత యామాస జీమూతమివ మారుత ఢీకొట్టి ఆపై ముందుకు వెళ్ళిపోబోతూ ఉండగా వాడు కంగారు పడి అసలు రూపం ధరించి, నాయన హనుమ, నేను నీ తండ్రికి మిత్రుణ్ణి, మీ తండ్రి నన్ను ఇక్కడ పారవేశాడు, రక్షించాడు. పూర్వం మాకు రెక్కలుండేవి, ఆ రెక్కలన్నిటినీ ఇంద్రుడు నరికేస్తూ నా వెంట కూడా పడ్డాడు. అప్పుడు మీ తండ్రి సముద్రంలో వెయ్యకపోతే నాకు రెక్కలుండేవి కావు. సముద్రుడు కూడా ఈ ఇక్ష్వాకు వంశం మీద ఉన్న అభిమానంతో నన్ను పంపాడు. విశ్రాంతి తీసుకోమంటే ప్రేమగా నిమిరి విశ్రాంతి తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోయా. ఆ తర్వాత దేవతలు పరీక్షించడానికి నాగమాతని సురసని పంపారు. ఆ సురస రాక్షస రూపం ధరించి నోట్లో ప్రవేశించమంటే ఉపాయంగా ఆమెను దాటుకుని ముందుకు వెళ్ళా. ఆపై సింహిక అనే ఘోర రాక్షసి ఛాయాగ్రాహిణి నన్ను పట్టుకుంది. సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అందుకే దాని కడుపులో దూరి దాని పొట్టని చీల్చి ప్రేవులు త్రించి దాన్ని చంపి అక్కడ నుంచి ఆకాశ మార్గంలోకి మళ్ళీ ఎగిరాను. అక్కడ త్రికూట పర్వతం మీద ఉన్న లంకానగరాన్ని స్వస్థుండై చూశాను. లంకలో ప్రవేశించబోతూ ఉండగా లంకా అధిదేవత నన్ను అడ్డుకుంటే దాని డొక్కలో ఒక్క కిక్కిచ్చి కుమ్మి దాన్ని పడగొట్టేసి దాన్ని జయించి దాని ఆశీర్వచనం అనుజ్ఞ తీసుకుని లోపలికి దూకా. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర అనగానే సంతోషంగా లోపలికి వెళ్ళా. హనుమంతుడు లంకానగరానికి అధిదేవత కనుక ఆవిడ గౌరవించాడు. అయితే మామూలు రాక్షసు అయితే చంపేసేవాడే. ఆ తర్వాత లోపలికి వెళ్ళాను నేను. సీతాదేవి కోసం వెతిగాను, సీత ఎక్కడా కనపడలా. మధ్యలో మండోదరిని రావణపత్నిని చూచి రవంత భయపడిన వాటి నిజమే సీతనుకున్నాను. సీతాదేవి పరమపతివ్రత, రాముడి భార్య, రావణ అంతఃపురంలో ఇలా భోగాలతో ఉంటుందా, అలంకరించుకుని ఉంటుందా, కాబట్టి ఈమె సీత కాదు అని నిర్ధారణకు వచ్చాను. లంకానగరం అంతా సీతాదేవి కోసం తెగవెతికాను. సీత కనిపించక చివరికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. విషం తాగో, ఉరి వేసుకునో, ప్రాయోపవేశం చేసో, శరీరం విడిచిపెట్టేద్దామనుకున్నాను. ఆ సమయంలో శుభశకునాలయ్యాయి. కాలు చెయ్యి కన్ను అదిరాయి. అప్పుడు నా దృష్టి అశోకవనం మీద పడింది. ఇంతవరకు అశోకవనం ఎందుకు చూడలేదా అనుకున్నాను. ఆపై రామచంద్ర ప్రభువుకి నమస్కరించాను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అంటూ భక్తి శ్రద్ధలతో సీతా సమేతుడైన రామచంద్రుడికి, అది కూడా లక్ష్మణ సమేతుడైన రామచంద్రుడికి కూడా నమస్కారం చేసుకున్నాను. రాముడికి, లక్ష్మణునికి, సీతకి, చంద్రుడికి, సూర్యుడికి, మరుద్గణాలకి అందరికీ నమస్కారం చేసుకుని అశోకవనంలో ప్రవేశించాను. సమస్త దేవతానుగ్రహం వల్ల వెతగ్గా వెతగ్గా ఒక శింసుపా వృక్షం కింద సీతను చూశాను. ఇదిగో మిమ్మల్ని ఈ కళ్ళతో ఎలా చూశాను అలా చూశాను. చాలా దీనావస్థలో ఉంది అంగద జాంబవత్త ఆ సీతాదేవి. యాకవేణి ఒక్కే ఒక్క జడ ధరించింది. ధరాశయ్యా భూమి ఆమెకి పానుపుగా ఉంది. ఎలా వాడిపోయింది ఆవిడ. పద్మినీవహిమాగమే, మంచు పడితే తామర పువ్వు ఎలా వాడిపోతుందో అలా వాడిపోయి ఉంది పాపం సీతాదేవి. ఆమె చుట్టూ ఏకాక్షి, ఏకకర్ణ వంటి భయంకర రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమెను పదే పదే బెదిరిస్తూ ఉండడం చూశాను. ఇంతలో నగారాగంటని తెలియచేస్తోంది తెల్లవారుజామున. ఆ సమయంలో రావణుడు అంతఃపుర కాంతలు పరమసుందరీముడులు తనని అనుసరించి వస్తూ ఉండగా కాగడాల వెలుతురులో వచ్చాడు. వాళ్ళందరి మధ్యలో వస్తూ ఉంటే సీతాదేవి అతన్ని చూచింది, వణిగిపోయింది. రెండు చేతులతో వక్షస్థలం కప్పుకుని ముఖం పక్కకి తిప్పుకుంది. వాడు రావడంతో సీత మాం దృష్ట్వా నాగనాశోరు గోహమానాస్తనోదరి, నన్ను చూచి ఎందుకు సీతాదేవి ఇలా వక్షస్థలం కప్పుకుంటావు, ముఖం పక్కకి తిప్పుకుంటావు, ఎందువల్ల నీ శరీరాన్ని నాకు దర్శనం ఇవ్వకుండా దాచేస్తావు, అంత దుర్మార్గుణ్ణి. నా మాట విను, రాముడు ఎప్పుడో మరణించి ఉంటాడు, అతన్ని విడిచిపెట్టి నన్ను వరించమని వాడు కారుకోతలు కూసినా ఆమె లోభానికి లొంగలేదు. పైపెచ్చు ఆ మూర్ఖుడితో మాట్లాడకుండా ముఖాముఖి మధ్యలో గడ్డిపరకు అడ్డం పెట్టుకుని తృణమంతరతకృత్వ ప్రత్యువాచ శుచిస్మిత, మధ్యలో గడ్డిపరక అంతరంగా పెట్టుకుని ఒక తెరడ్డం పెట్టుకున్నట్టు పెట్టుకుని తలుపడ్డం పెట్టుకున్నట్టుగా పెట్టుకుని వాడికి జవాబిచ్చింది. మూర్ఖుడా, నేను రాముణ్ణి తప్ప మరొకడిని వరించరు. వాడు దీనుడవ్వచ్చు హీనుడవ్వచ్చు, దీనోవా యదివా హీనో సమే భర్త సమే గురువు. వాడు దీనుడో హీనుడో వాడేనా భర్త, వాడేనా గురువు, వాడేనా దైవం. రాముడు తప్ప మరో పురుషుడు నా మనస్సులోకి పొరపాటును కూడా రాడు. నువ్వు నా మాట విని రాముణ్ణి శరణు కోరు అని చెప్పింది. వాడు వినలా బెదిరించాడు. 10 నెలలు అయ్యింది, ఇంక 2 నెలలే ఉన్నాయి గడువులో. ఆ 2 మాసాలలో మనస్సు మార్చుకోకపోతే నిన్ను మింగేస్తానన్నాడు. ఆమె రాముడి చేతిలో కుక్క చావు చస్తావని బెదిరించింది. దాంతో ఆమెను చంపడానికి మీదకొస్తూ ఉంటే స్త్రీలంతా అడ్డం కొట్టారు. లేకపోతే నేను యుద్ధానికి కూడా వెళ్ళవలసి వచ్చేది. అంటే ఇప్పుడు చెబుతున్నాడు హనుమంతుడు. ఇంత పూర్వం మనకి అది ఉండదు. కానీ ఇప్పుడు ఎందుకని అన్నాడు, అంత ఆవేశం వచ్చింది. కానీ అణుచుకున్నాడు ఆయన. సీతని వాడు చంపలేడనే సత్యం తెలుసు కనుక. ఆ తర్వాత ఏమన్నాడు మళ్ళీ హనుమంతుడు, సీతని విడిచిపెట్టివాడు, సీతని బెదిరించమని ఆ పక్కనున్న భయంకర రాక్షస స్త్రీలందరికీ అప్పగించి వెళ్ళిపోతే కుక్కల గుంపు మధ్యలో చిక్కిన లేడీ పిల్లలాగా తన వారికి దూరమై రామా రామా అని ఏడుస్తున్న ఆమెను స్త్రీలు పరిపరి విధాలుగా బెదిరించారు. చంపేస్తామన్నారు, బెదిరించారు. నడుం విరిచేస్తానంది ఒకత్తి, మెడ పీకేస్తానంది ఒకత్తి, తింటామన్నారు, రావణుణ్ణి వరించమన్నారు. ఆ సమయంలో త్రిజట అనే ఆవిడ వృద్ధ స్త్రీ లేచి, ఎంతో పూర్వమే నేను కలగన్నాను, ఆ కలని బట్టి చూస్తే రాముడికి సీతకి జయం, మన లంకానగరానికి పతనం, రావణ కుంభకర్ణాదులకి మరణం తప్పదనిపిస్తోంది, నా మాట వినండి అని తన స్వప్నం గురించి చెప్పింది. దాంతో రాక్షస స్త్రీలు భయపడి కొంచెం దూరంగా వెళ్ళారు. ఇది విన్న సీత అవోచిద్యది తత్తథ్యం భవేయం శరణం హివహ వెంటనే ఏమన్నది, ఈ త్రిజట చెప్పిన కలే నిజమవ్వాలి కానీ నేను మీ అందరికీ అభయమిస్తాను అన్నది. ఆపై ఆమె మళ్ళీ రామా రామా అని ఏడుస్తూ ఉంటే నేను ఆమెతో మాట్లాడడానికి బాగా తర్జన భర్జనలు చేశాను. ఏం చేస్తే ఆమెతో మాట్లాడవచ్చా, మాట్లాడితే సంస్కృతంలో మాట్లాడాలి. సంస్కృతంలో మాట్లాడితే రావణుడిని శంకిస్తుంది, పిశాచ భాషలు నాకు రావు, వచ్చినా అప్పుడు ఇంకో రకంగా అనుమానం వస్తుంది ఆమెకి. అందుకని చివరికి ఇలా కాదని బాగా ఆలోచన చేసి రాముడనేవాడు కథంతా పూర్తిగా చెప్పాను. దశరథుడనే మహారాజు ఉన్నాడు, ఆయనకి నలుగురు కుమారులు ఉన్నారు. అందులో రాముడు తన భార్య సీతతో లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు. సీతాదేవిని రావణుడు అపహరించాడు. ఆ సీతాన్వేషణ చేస్తూ ఋష్యమోక పర్వతం మీద ఉన్న మేము ఒకప్పుడు సీతను చూశాం గనక, ఆమె నగల్ని గుర్తుపట్టగలం గనక ఈ లంకానగరానికి వచ్చాం. అందులో హనుమంతుడు అంటారు నన్ను రామదూతని సుగ్రీవుడి మంత్రిని అని చెప్పాను. ఆమెను ఆకర్షించాను, ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాను. మొదట్లో ఆమె నన్ను నమ్మలే. చివరికి అతి కష్టం మీద ఆమెకి నా కథంతా చెప్పి చివరికి నా విశ్వరూపం కూడా చూపించి రాముడిచ్చిన ఉంగరం చూపించాక ఆమె సంపూర్ణంగా నన్ను విశ్వసించింది. ఆపై ఆనవాలుగా చూడామణి ఇచ్చింది, ఆ చూడామణి కూడా దాచాను. రాముడికి మాత్రమే చెప్పమని కొన్ని రహస్య కథలు చెప్పింది, అవి కూడా విన్నాను. ఇదిగో సీతను హాయిగా చూశాను. ఆపై లంకానగరానికి నా ప్రతాపం చూపించాలనుకున్నాను. అశోకవనాన్ని ధ్వంసం చేశాను. రావణుడు నా మీదకి సైన్యాన్ని పంపాడు. 80,000 మంది కెంకరుల్ని చంపాను. జంబుమాలిని చంపాను, ప్రహస్తపుత్రుడు వాడు, వాణ్ణి చంపాను. సేనాగ్ర నాయకులు 5 గురిని చంపాను. మంత్రిపుత్రుల్ని 7 గురిని చంపాను. అక్షకుమారుడని మండోదరి పుత్రుడు, కుమారుడు, రణపండితుడు, వాణ్ణి చంపాను. ఇంద్రజిత్తుని పంపించాడు రావణుడు. వాడు నన్ను బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే బ్రహ్మాస్త్రం నన్నేమీ చెయ్యదని తెలిసినా రావణునితో సంభాషణ చేసే అవకాశం ఎందుకు కోల్పోవాలని వాడితో పాటు వెళ్ళాను. మూర్ఖులు, రాక్షసులు మామూలు తాళ్లతో కట్టారు. కట్టగానే బ్రహ్మాస్త్రం నన్ను వదిలేసింది. నేను చివరికి లంకానగరంలో రావణుని యొక్క సభలోకి వెళ్ళా. ఆ రావణ సభలో వాడితో ముఖాముఖి మాట్లాడాను. వాడి తేజస్సు చాలా గొప్పది. వీరులారా, వానర వీరులారా, వాడు సామాన్యుడు కాడు, తపశ్శక్తి కలిగిన వాడు, బ్రహ్మని మెప్పించిన వాడు, వరాలు పొందినవాడు, బ్రహ్మాస్త్రం ఉన్నది వాడికి. అయితేనే నేను బ్రహ్మవరాలు కలిగిన వాడే గనక వాడికి నచ్చ చెప్పాను. సీతనిచ్చేయి, సీతనిస్తే నువ్వు సుఖపడతావని చెబితే ఆ మూఢుడు వినలేదు, సరికదా నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. అంత లంకానగరంలో అందరూ రాక్షసులు నీచులు అయినా అదృష్టవశాత్తు ఒక ధర్మాత్ముడున్నాడు, వాడే ఆ రావణ సోదరుడు విభీషణుడు. దూత ఏ పరిస్థితులలోనూ వధార్హుడు కాడని నచ్చజెప్పి నాకు మరేదైనా శిక్ష విధించమనగా వాడు నా తోకకి నిప్పు పెట్టి లంకంతా ఊరేగించి చావు దెబ్బలు కొట్టి కొరడా దెబ్బలు కొట్టి వదిలేయమన్నాడు. వాళ్ళు నాకు లంకానగరం అంతా ఈ వంకతో చూపించారు. లంకంతా తిరిగి చూశాను. వాళ్ళు తోకకి నిప్పు పెట్టి కట్టి కొట్టి తిప్పుతూ ఉంటే వీధులన్నీ చూచి ఎక్కడ బలం ఎంత ఉన్నది, ఎక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళి దాడి చేస్తే రాక్షసుల్ని చంపొచ్చో చూశాను. అన్నీ చూశాక నా తోక చల్లగా ఉంది తప్ప వేడిగా లేదేమా అని ఆశ్చర్యం కలిగింది. సీతాదేవి పాతివ్రత్య మహిమ వల్ల, రామచంద్ర ప్రభు అనుగ్రహం వల్ల, మా తండ్రి వాయుదేవుడి కటాక్షం వల్ల అగ్నిహోత్రుడు నన్ను కాల్చలేదని భావించాను. ఆపై లంకానగరానికి మొత్తానికి నిప్పు పెట్టేశాను. లంక కాలిపోయాక దుఃఖం వచ్చింది రవ్వంత, అయ్యో సీతని చంపానా అని. కానీ అదృష్టవశాత్తు చారణుల వాక్కుల ద్వారా సీతాదేవి దగ్ధం కాలేదని కనిపెట్టి అక్కడికి వెళ్ళి ఆ తల్లికి నమస్కరించి మరొక్కసారి కళ్ళారా చూసి ఆ తల్లి ఆశీర్వచనం పుచ్చుకుని అరిష్టమనే పర్వతం మీదకెక్కి ఆ పైనకి ఎగిరి ఇదిగో ఇక్కడికి వచ్చాను, ఇదంతా మీ మైత్రి, మీ పుణ్యం, ఇలా లంకను చూశానడగానే వాళ్ళందరూ ఆనందపడిపోయారట. క్షేళంత్యంజే నదంత్యంజే గర్జంత్యంజే పరస్పరం వాళ్ళలో వాళ్ళు ఆనందంతో పెడబొబ్బలు పెట్టారు, గర్జించారు, పాటలు పాడారు, ఎగిరి దూకారు. హనుమా ఎంత గొప్ప పని చేసావయ్యా, నువ్వు దుఃఖమనే సముద్రం దాటించే నావలా తయారయ్యావు మాకు. నీవు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుందామని కూడా అనుకున్నావు. మా అదృష్టం వల్ల నీవు కాబట్టి అక్కడికి వెళ్ళగలిగావు, నీవు కాబట్టి సీతను చూసావు, ఇటు రాముణ్ణి, ఇటు సుగ్రీవుణ్ణి, మమ్మల్ని అందరినీ బ్రతికించావు, నరవానర వంశాలు నిలబెట్టావు, నీలాంటి మహానుభావుడు మరొకడుండడు అని పరిపరి విధాలుగా ప్రశంసించారు. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు, ఎంత చేసినా కొంత పని మిగిలిపోయింది. ఏమిటది? సీతని చూశాను కానీ సీతని ఇక్కడికి తీసుకురాలేదు. సీత నాతో రమ్మంటే రావడానికి ముందు తిరస్కరించింది. కానీ మనందరం కలిసి మళ్ళీ వెళ్ళి రావణుండే కనుక చంపేస్తే, లంకానగరాన్ని నాశనం చేస్తే, అప్పుడు ఆమె మనతో వస్తుంది. ఆమె ఇక్కడికి తీసుకొచ్చేస్తే అంత బాగుంటుంది అని నా ఆలోచన. మనం రాముడి దగ్గరికి వెళ్ళి, రామా సీతను చూసాం కానీ తేలేదు అని చెప్పడం ఏం బాగుంటుంది? రాముడు మనల్ని మెచ్చడు. అదే మనం సీతను తీసుకొచ్చి అప్పగిస్తే రాముడు ఎంతో సంతోషిస్తాడు. అందువల్ల మనం ఏం చేద్దామంటే తిరిగి లంకానగరానికి వెడదాం. ఇదిగో ఈ అంగదుడు మహావీరుడు, ఆయన బలం సంగతి నాకు తెలుసు. ఈ జాంబవంతుడు అంతకంటే గొప్పవాడు. ఈ నీల నలాదులు వానరులంతా ఒకరిని మించిన వారొకరు. మిమ్మల్ని అందరినీ కావాలంటే నా భుజం మీద ఎక్కించుకుంటాను తక్కిన వారిని. అందరూ నా భుజం ఎక్కండి, మనందరం లంకానగరానికి తిరిగి వెళ్ళిపోదాం. నాలో ఎంత దూరమైన ఎగరగలిగే శక్తి ఉంది. ఇప్పటికే లంకానగరాన్ని తగలబెట్టాను, చాలామందిని చంపాను, ఇక మిగతా వాళ్ళని చంపడం పెద్ద కష్టమేం కాదు. కనుక మీ అందరి సహకారం ఉంటే రావణుణ్ణి ఇంద్రజిత్తుని చంపేద్దాం, తక్కిన వాళ్ళని ఓదరగొట్టేద్దాం, సీతను తీసుకొద్దాం. మీరన్నట్టుగా మీలోనూ నాలోనూ కూడా ఒక అనుమానం ఉన్నది. ఏమిటి? ఇంద్రజిత్తు రావణుడు బ్రహ్మాస్త్రం కలిగిన వాళ్ళని, కానీ బ్రహ్మాస్త్రం నన్నేం చెయ్యదు కనుక ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను మింగేస్తాను, మీకు తద్వారా భయం ఉండదు. అప్పుడు మనం రావణుడి యొక్క అంతఃపురాన్ని, రావణుడి యొక్క భవనాలని కూలగొట్టేయచ్చు, రాక్షస వధ చెయ్యొచ్చు, సీతను తీసుకురావచ్చు. ఏమంటారు అనగానే అందరూ కూడా సీతాదేవిని చూసి వచ్చిన హనుమంతుడు ఏం చెప్పినా వింటాం. సీతని చూశాం తేలేదని చెప్పడం కంటే సీతని పట్టుకెళ్ళి రామునికి అప్పగిస్తేనే మంచిది అన్నాడు అంగదుడు. అందరూ అన్నారు ఉత్సాహంగా, సంతోషంగా. అంతలోనే ఈ పెద్ద ఆయన జాంబవంతుడు అని దగ్గు తగ్గాడు. అంటే ఏదన్నా మాట్లాడతాను సుమా అని చెప్పడం అన్నమాట. ఏం తాతయ్య, తమరేదో సలహా ఇస్తున్నట్టున్నారు అన్నాడు హనుమంతుడు. నాయనలారా, ఇప్పటికే మనం చాలా ఎక్కువ చేశాం. ఈ హనుమంతుడు చాలా ఎక్కువ పనులు చేశాడు. ఊరికే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి వచ్చాడు, రాక్షసుల్ని చావగొట్టాడు, చంపాడు ఎక్కువ మందిని. ఇక ఇంతకంటే ఎక్కువ మనం చేయకూడదు. రావణుణ్ణి అంత తేలిగ్గా అంచనా వేయకండి. వాడెంతటి వాడో నాకు తెలుసు. పైగా ఇంకా మన హనుమంతుడు చూడలేదు కానీ అక్కడ మరొక భయంకరుడున్నాడు, కుంభకర్ణుడని. వాడిని మీరెవరూ చూడలా. వాడు అప్పడాలు నవిలినట్లు నవ్విలేస్తాడు. భయంకరుడు వాడు. వాడిని మన బలంతో మనం ఏం చెయ్యలేం. పైగా ఇప్పుడు మనం వాళ్ళని చంపలేకపోయినా, వాళ్ళు మనల్ని చంపలేకపోయినా, మధ్యలో వచ్చే ఇబ్బంది ఎవరికంటే ఎవరెవరిని చంపుతారో, ఎవరెవరిని చంపలేరో అదో పక్కనెట్టండి. చాలా కష్టం సీతకి. ఇప్పటికే వాడు సీతాదేవిని అశోకవనంలోంచి ఇంకో చోటకు మార్చేసి ఉండొచ్చు. లేదా మనం దండయాత్రకి వెళ్ళామనే కోపంతో సీతని చంపేయొచ్చు. సీతని మనకి ఎవరికీ దొరకకుండా దాచవచ్చు. ఏదైనా జరగవచ్చు. అప్పుడు రాముడి ముందు మనం తలెత్తుకోలేం, పనంతా పాడైపోతుంది. పైగా రాముడు లేకుండా ఈ పని చేయడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. ఆయన ఏం చెబితే అదే చెయ్యాలి. నాకు లంకానగరం గురించి తెలుసు, రావణుని గురించి తెలుసు. ఎట్టి పరిస్థితులలో ఇక మనం చొరవ చెయ్యకూడదు. తప్పక రాముడి దగ్గరికి వెళ్ళాలి. సుగ్రీవుడు రాముడు ఏం చెబితే అలా చేద్దాం. మన బలంతో జయించడం మన వల్ల కాదు అని చెప్పేశాడు జాంబవంతుడు. తొందరపడకూడదు. తొందరపాటు వల్ల ఎప్పుడూ కూడా ప్రభు కార్యమునకు హాని వస్తుంది అనగానే అందరూ సరే అన్నారట. ఇక ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? అందరం కలిసి రాముడు ఉన్న చోటకి పోదాం అని రివ్వన పైకి ఎగిరారట. రాముని కార్యము తీర్చితిమి ఏమింకన్ సరకు గొందుమే, రాముని కార్యము తీర్చితిమేమింకన్ సరకు గొందుమే, అసురవర స్తోమంగుననుచు అసురవర స్తోమంగునని యుద్ధ మహాకామాసక్తాత్ములైరి. అక్కడ కపులందరూ కూడా, రాముడి కార్యక్రమం తీర్చాం, ఇక మేము రాక్షసుల్ని లెక్క చెయ్యం, ఏదైనా లెక్క చెయ్యం అనుకుంటూ ఆనందంతో ఆకాశంలో పోతున్నారట. మహాయుద్ధకాములై వెడుతున్నారు. కామాసక్తాత్ములైరి కపివరులెల్లన్, యుద్ధసక్తులై వెళ్ళిపోతున్నారట. ఆకాశంలో రివ్వు ఎగురుతున్నారు. ఒకళ్ళు చేతులు ఒకళ్ళు పుచ్చుకుంటున్నారు. మంచి హుంకారాలు చేస్తున్నారు, ఎగురుతున్నారు, వెనక్కి వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, తోకలు ఒప్పుకుంటున్నారు, ఇంతమంది కోతులు ఎగురుతున్నారు. ఇక కిష్కిందకి వెళ్ళే ముందు ప్రారంభంలో ఓ చోట ఒక గొప్ప వనం కనపడింది. తోట బ్రహ్మాండమైన వనం, మామూలుది కాదు అది, అదే మధువనం. లోపల దొన్నెలు తగిలిస్తారు చెట్లకి, అందులోకి తేనె కారుతుంది. ఆ తేనె మామూలు తేనె కాదు, ఒక మధు తీపిగా ఉంటుంది, మత్తిస్తుంది, బలమిస్తుంది. మద్యాలకి అదొక ఆజ్యం లాంటిది అన్నమాట. ఆ మధువనంలో అప్పుడప్పుడు మహారాజులు వెళ్ళి సరదాగా పుచ్చుకొని తాగి సంతోషపడుతూ ఉంటారు. ఆ మధువనం చూశారట వానరులు. చాలా కాలం నుంచి వాళ్ళకు కోరికగా ఉంది తాగాలని, కానీ సుగ్రీవుడి ఆజ్ఞ వల్ల భయం. అందులోకి ఎవడని అడుగు పెట్టాడో వాడికి శిరశ్ఛేదమే శిక్ష. అంచేత ఎవరు అడుగు పెట్టరు, అది రాజుగారు మాత్రమే వెళ్ళే తోట. వాలి కాలంలో కానీ, ఈ సుగ్రీవుడికి వాలికి కన్న తండ్రి అయిన వృక్షరథుడి కాలంలో కానీ ఆ వనంలోకి ఎవరు వెళ్ళలా. ఆ వనానికి కాపలా కాసేవాడు ఒక ఆయన ఉన్నాడు, దధిముఖుడు అంటారు, సుగ్రీవుడికి మేనమామ ఆయన వరుసకి. అటువంటి వాడు కాపలా కాస్తున్నాడు, అందువల్ల ఎవరు అందులోకి అడుగు పెట్టరు. కానీ వాళ్ళు వీళ్ళు వానరులు అంతా ఏమన్నారు, హనుమంతుణ్ణి అంగదుణ్ణి చూస్తూ, మాకు చాలా కాలం నుంచి ఈ మధువనంలో అడుగుపెట్టి కాస్త మధువు పుచ్చుకొని